ప్రేమ స్వరూపులారా.
మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అంటుంటాను.
భగవాన్ సేస్ మై లైఫ్ ఈజ్ మై మెసేజ్.
ఓం శ్రీ సాయిరాం. లవ్ టు లవ్ కార్యక్రమం ద్వారా స్వామి ప్రేమతత్వాన్ని మనందరికీ ఎంతో చక్కగా అందించిన బ్రదర్ చందు విజయ్ కి ధన్యవాదాలు. మీరు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం ప్రశాంతి నిలయం నుండి అందిస్తున్న ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో మీరు రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాలను వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనీకి ట్యూన్ అయి ఉండండి.
ఈశం దయానిధి సనాతన సారథి సుందర రూపిణం మంగళం
గురువు దైవం సర్వం తానై నిస్వార్థ సేవయే తన ఆయుధంగా చేసుకుని మానవుని మాధవునిగా మలచడానికి ఎంతో దయతో దివి నుండి భూమికి దిగివచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద పద్మములకు శతకోటి ప్రణామాలు సమర్పిస్తూ ఆ ప్రేమస్వరూపుడైన సాయి భగవానుడు నడియాడిన శాంతిధామమైన ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. ఈనాటి తెలుగు ప్రసారాలలో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశ ఝరి కార్యక్రమాన్ని మీకు అందించడానికి వచ్చింది సాయి ప్రసాద్. సత్యసాయి భగవానుడు పలికిన ప్రతి పలుకు వేదవాక్కు అని మనం ఎలా చెప్పుకుంటామో, అలాగే స్వామి చెప్పిన పద్యం, స్వామి పాడిన పాట ఒక వేద శ్లోకం కింద ఒక వేద గీతంలా మనం స్వీకరించాలి. ఎందుకంటే స్వామి చెప్పిన ప్రతి మాటలో ఎంత అంతరార్థం ఉందో, అలాగే స్వామి పాడిన ప్రతి పాటలో ఎంతో అర్థంతో పాటు అంతరార్థం, పరమార్థం కూడా నిగూఢమై ఉంటాయి. దాన్ని గుర్తించి మనం అనుభవించినప్పుడు ఆనందంతో పాటు ఎంతైనా సాధన చేయవచ్చు. తద్వారా మన జీవితాలను సాయి ప్రేమలో సార్థకం చేసుకోవచ్చు. ఈనాటి మన కార్యక్రమంలో సత్యధర్మము శాంతి ప్రేమలతో నిత్య జీవన యాత్ర సాగించు అన్న అంశంపై స్వామి విద్యార్థి, శ్రోతలందరికీ సుపరిచితులైన శ్రీ కోట శివకుమార్ గారు అందిస్తున్న ప్రసంగాన్ని ఇప్పుడు మీరు వింటారు.
రేడియో సాయి శ్రోతలందరికీ సాదరమైన సాయిరాం. స్వామి మనకి మానవతా విలువలు అని సత్యధర్మ శాంతి ప్రేమలు గా ఇచ్చారు. వీటి గురించి ఒక చక్కని పాట కూడా ఇచ్చారు. ఆ పాట గురించి చెప్పే ముందర ఒక్క మాట నేను శ్రోతల ముందర పెట్టాలనుకుంటున్నాను ఈరోజు. విలువలు అన్నదాని అర్థమేమిటి అంటే, విలువ గలిగింది విలువ. ఏదైతే మనకి అది పాటించడం వల్ల మన విలువ పెంచుతుందో అది కూడా విలువ అవుతుంది, అది ఓ విధంగా చూస్తే. అయితే మానవతా విలువ అన్నది మామూలుగా ప్రాపంచికంగా ఉన్న విలువ కన్నా దానికి వ్యత్యాసం ఏమిటి, దీని అర్థమేమిటి అని ఆలోచించాల్సి వస్తుంది. అంటే మనం ప్రాపంచికంగా చూస్తే లౌకికంగా ప్రపంచంలో ఒక బంగారానికో విలువ, వెండికో విలువ, లేకపోతే ఒక చదువుకో విలువ, డిగ్రీకో విలువ, ఈ విధంగా విలువ గురించి మాట్లాడతాం. అయితే మానవతా విలువ అంటే ఏమిటి అంటే, మానవత అన్న ఒక పదం తీసుకున్నా మానవత్వం ప్రకటింపబడే విధానాన్ని మానవత అనొచ్చేమో. మానవత్వం ఏ విధంగా ప్రకటింపబడుతోందో మన ద్వారా, అది మానవత. ఆ మానవత కొన్ని విలువల ద్వారా ప్రకటింపబడుతుంది అని అర్థం చేసుకోవాల్సి వస్తుంది. అంటే ఒకవేళ స్వామి అనుకున్నట్టు స్వామి ఆదేశించినట్టు మనం గనక ఒక జీవనం సాగిస్తే దానిలో ఏమిటి ప్రకటింపబడుతుంది అంటే సత్యధర్మ శాంతి ప్రేమలు అని అర్థం చేసుకోవాల్సి వస్తుంది. అందుకని ఇది చెప్పడానికి స్వామి ఎంతో చక్కని పాట ఒకటి చెప్పారు చాలా రోజుల క్రితము. ఆ పాటను మళ్లీ మనం గుర్తు చేసుకుందాము. దాని ద్వారా కొన్ని విషయాలు మనకి స్వామి ఈరోజు ఏం చెప్తున్నారో అది కూడా మనం చర్చించుకుందాం. మొట్టమొదటి స్వామి ఇచ్చిన పాట ఏమిటి అంటే, సత్యధర్మము శాంతి ప్రేమలతో నీ నిత్య జీవన యాత్ర సాగించు. నిత్య జీవన యాత్ర మనం చేస్తున్నది అందరం, డైలీ లైఫ్. డైలీ లైఫ్ అంటే ఏముందండి, మనందరికీ తెలిసిందే, పొద్దున్న లేవడము, మన కార్యకలాపాలు చేసుకోవడము, వృత్తిలోకి వెళ్లడము, ఆ వృత్తిలో మనకి సక్సెస్ ఫెయిల్యూర్ చూసుకుంటూ ఉండడము, మళ్లీ సాయంత్రాలు వచ్చి మన కుటుంబాలతోనూ వాటితోనూ కొంత సమయం గడపడము, సత్సంగాలకు వెళ్లడము, భజన చేయడము, దాని తర్వాత మళ్లీ నిద్రకి ఉపక్రమించడము, ఇది మనం డైలీ లైఫ్, దైనందిక జీవితం అని చెప్పుకుంటూ ఉంటాం. ఈ డైలీ లైఫ్ లో అప్పుడప్పుడు మధ్యలో కొంత చేంజెస్ వస్తూ ఉంటాయి అనుకోండి, కానీ డైలీ లైఫ్ మోర్ ఆర్ లెస్ ఈ విధంగా ఉంటుంది. ఎవరికన్నా నిత్య జీవన యాత్ర సాగించు అంటున్నారు స్వామి. నిత్య జీవన యాత్ర సాగించు, చెయ్యి, ఇటువంటి జీవనయాత్ర చెయ్యి. కానీ ఏమి జరుగుతున్నది, నువ్వు ఏం ప్రోగ్రామ్ చేస్తున్నావు, ఎటువంటి ప్లాన్లు పెట్టుకుని చేస్తున్నావు అనే దానికన్నా కూడా అందులో సత్యధర్మ శాంతి ప్రేమలు చోటు చేసుకుంటున్నాయా, ప్రకటితమవుతున్నాయా అన్న ఒక కోణం తీసుకుంటే మనం అప్పుడు అది దివ్యమైన జీవితం అవుతుంది అని స్వామి చెప్తున్నట్టు అనిపిస్తుంది. సత్యధర్మము శాంతి ప్రేమలతో ఈ నాలుగు స్ట్రాటజీస్ ఈ విధంగా చెప్పుకోవాలంటే వాటిని పెట్టుకుని నిత్య జీవన యాత్ర సాగించు అంటున్నారు. కాబట్టి మనము చాలా చాలా సునిశ్చితంగా ఇందులో ఈ సత్యధర్మ శాంతి ప్రేమలని టూల్స్ ఏమిటి స్వామి మనకిస్తున్నవి అని ఆలోచించాల్సి వస్తుంది. ఎందుకంటే అండి, మామూలుగా వ్యావహారికంగా మాట్లాడుకోవడంలో మనం సత్యము అంటే నిజం చెప్పడం అని, ధర్మం అంటే మంచి నడవడిక అని, అట్లాగే శాంతి అంటే కోపం రాకుండా ఉండడం అని, లేక ప్రేమ అంటే వాత్సల్యము లేక అటువంటివన్నీ ఉండడము అనేది, ఒక అటాచ్మెంట్ గాని ఒక ఆప్యాయత గాని ఇటువంటివన్నీ ఉండడం అనేది మనం మామూలుగా అర్థం చేసుకుంటాం. ఇది ప్రపంచంలో అందరూ చెప్తున్న అర్థాలే. కాబట్టి స్వామి చెప్తున్న అర్థం కొంచెం పారమార్థికానికి లీడ్ చేసేది, పారమార్థికం వైపు మనకి మనల్ని తీసుకువెళ్లేది అని నా భావన. కాబట్టి దీని అర్థం చూసుకోవాలి అంటే స్వామి మిగతా విషయాలు కృతిలో ఏం చెప్తున్నారు ఈ పాటలో అనే దాన్ని బట్టి మనకు అర్థం వస్తుందని నా భావన. కాబట్టి ఆ విధంగా ప్రయత్నిద్దామండి. అనుపల్లవి, ఇది పల్లవిలో సత్యధర్మము శాంతి ప్రేమలతో అని స్వామి చెప్పారు. అనుపల్లవిలో స్వామి అంటున్న మాట ఏమిటంటే, యత్న ప్రయత్నము మానవ ధర్మము, జయాపజయములు దైవాధీనము. యత్న ప్రయత్నము మానవ ధర్మము, జయాపజయములు దైవాధీనము, సత్యధర్మము శాంతి ప్రేమలతో. ఇది కర్మ సిద్ధాంతానికి సంబంధించింది అది స్వామి చెప్తున్నారు. కర్మ సిద్ధాంతం అంటే ఏంటండి, ఎట్టి విత్తు వేశావో అట్టి చెట్టు బయటకు వస్తుంది అనేది కర్మ సిద్ధాంతం. లేకపోతే ఇప్పుడు మనం ఒక ఎఫెక్ట్ ని చూస్తూ ఉంటే, ఇంగ్లీష్ లో మాట్లాడుకోవాలంటే ఈ ఎఫెక్ట్ కి వెనకాల ఒక కాజ్ ఉండే ఉంటుంది అని తెలుసుకోవడం, ఇది కర్మ సిద్ధాంతం. స్వామి ఏం చెప్తున్నారు ఇక్కడ, నువ్వేం చేస్తున్నావు, నువ్వు మానవుడివి అనుకున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు, యత్న ప్రయత్నం చేయడానికి ప్రయత్నిస్తున్నావు, చేస్తున్నావు, యత్న ప్రయత్నాలు చేస్తున్నావు. యత్నము అంటే అండి ఎఫర్ట్ చేయడం, ప్రయత్నము అంటే కష్టపడి నేను చేస్తున్నా అనుకున్న ప్రయత్నం చేయడం, యత్నం చేయడం, ఈ విధంగా అనుకోవచ్చు. ప్రయత్నము అంటే ప్రయోజనం కోసం చేసే యత్నం అని చెప్పుకోవచ్చు. యత్న ప్రయత్నము ఇది మానవ ధర్మం అంటున్నారు. అంటే నువ్వు చేయాల్సిన నువ్వు ఇంతే చేయగలవు. జయాపజయములు దైవాధీనము అంటే దీనికి ఈజీగా మనం అండర్స్టాండ్ చేసుకోవాలంటే కర్మ సిద్ధాంతం స్వామి ఎంత చక్కగా చెప్తున్నారంటే, ఒక బంతి తీసుకుని గోడ కొట్టామనుకోండి, గోడకి కొట్టేంత వరకు మన చేతిలో ఎంతో కొంత ఒక ఏమనాలంటే ఒక విల్ పవర్ ఉన్నట్టే అనిపిస్తుంది, ఒక ఫ్రీ విల్ ఉన్నట్టే అనిపిస్తుంది. అంటే ఏంటంటే బంతి పైనుంచి ఇట్లా కొట్టానా, ఒక పక్క నుంచి ఇట్లా కొట్టానా, ఎంత ఫోర్స్ తో కొట్టాను, ఇది నా చేతిలో ఉన్న విషయంలాగా నాకు అనిపిస్తుంది. అయితే నేను ఎట్లా కొట్టాను అన్న దాన్ని బట్టి, దాని ఒకసారి తగిలిన తర్వాత వెనకాలకి ఎలా తిరిగి వచ్చిందన్న దానిపైన నాకు ఏం కంట్రోల్ ఉంటుంది. కంట్రోల్ ఒకవేళ నాకు కావాలి అని అనుకుంటే ఈ మొదట కొట్టే బంతిలోనే నేను ఏమైనా కంట్రోల్ చేయడానికి ట్రై చేసేయాలి. అంటే అర్థం ఏమిటంటే, ఎగ్జాంపుల్, బంతి కొంచెం పైకి వచ్చేట్టు నాకు కావాలి, తగిలిన తర్వాత గోడకి బంతి పైకి రావాలి. అప్పుడు నేను పైకి రావాలి అంటే ఎలా కొడితే పైకి వస్తుందో తెలుసుకున్నవాడినైతే ఆ విధంగా కొడతాను. ఎందుకు, ప్రకృతి కొన్ని నియమాలకి లోబడి ఉంటుంది కాబట్టి. ఆ ప్రకృతి నియమాల ప్రకారము మనం ఎన్నిసార్లు ఈ విధంగా కొట్టినా ఆ విధంగానే బంతి వస్తుంది, అది ఎక్స్పీరియన్స్ బట్టి చూసిన వాళ్ళం కాబట్టి. ఏ విధంగా కొడితే బంతి వెనకాలకి ఎట్లా వస్తుంది అని, ఏ విధంగా రావాలి అని అనుకుంటే, అదే స్వామి చెప్తూ నీకు గనక నిమ్మ వృక్షం కావాలంటే మామిడి విత్తు వేయకన్నారు స్వామి. చెప్పే విధానం ఎట్లా చెప్పారంటే, అంటే నాకు మంచి కావాలి, నానందరూ ఒక విధంగా మంచి అనుకోవాలి, లేకపోతే నాకు సుఖం కావాలి అని అనుకున్నప్పుడు ఏ కర్మ చేస్తే నీకు సుఖం వస్తుందో, ఆ కర్మను ఏ విధంగా చేస్తున్నావు అనేది ముందరే ఆలోచించుకో అని చెప్పడం అన్నమాట. ఇది కర్మ సిద్ధాంతం అండి. ఇది స్వామి అనుపల్లవిలో చెప్పారు ఈ మాటలు. అయితే ఒక ప్రశ్న వస్తుంది. ఇప్పుడు మనకి సత్యధర్మ శాంతి ప్రేమల గురించి అక్కడ స్వామి చెప్పి వీటితో జీవనయాత్ర చేస్తూ ఇక్కడ ఎందుకండి కర్మ సిద్ధాంతం చెప్తున్నారు స్వామి, యత్న ప్రయత్నం మానవ ధర్మము జయాపజయములు దైవాధీనము అని. స్వామి, నిత్య జీవన యాత్ర సాగించుకున్నప్పుడు నిత్య జీవనంలో జరుగుతున్నది కర్మ సిద్ధాంతం ప్రకారము నువ్వు ఏం చేస్తుంటే దానికి తగ్గ ఫలితం వస్తుంది నాయనా. అయితే సత్యధర్మ శాంతి ప్రేమలు గనక నువ్వు నీ కర్మలో నువ్వు జొప్పించగలిగితే, నీ యాక్షన్స్ లో నువ్వు పెట్టగలిగితే, నీకు వచ్చే రిజల్ట్స్ అన్నీ కూడా ఆ విధంగానే ఉంటాయి, నీకు ఎంతో ఆనందం కలిగిస్తాయి అనే మాట చాలా మర్మగర్భంగా చెప్తున్నారు స్వామి. నీకు సత్యధర్మ శాంతి ప్రేమలు నీకు రీచ్ అవ్వాలి, నీకు నా రిజల్ట్ లో కూడా నీకు రీచ్ అవ్వాలి అనుకుంటే నువ్వు చేసే కర్మలో తప్పకుండా పెట్టు అని ఇంకొకసారి అండర్లైన్ చేస్తున్నారు. అంటే పల్లవిలో ఏం చెప్పారు అనుపల్లవిలో అండర్లైన్ చేస్తున్నారు స్వామి దాన్ని. సరే, మొట్టమొదటి చరణంలో ఏమంటున్నారో చూద్దామండి. మానవ ధైర్యము మంచి ఎరువుగా, ప్రేమధారలే పంట విత్తులుగా, భక్తే వర్షము భావమే కలుపులు, బ్రహ్మానందమే పండెడు పంట, సత్య ధర్మము శాంతి ప్రేమలతో. మానవ ధైర్యము మంచి ఎరువుగా, ఎరువు ఎందుకు ఉపయోగిస్తామండి మనము? భూమిని సారవంతం చేయడానికి, ఏదైతే అక్కడ వేస్తున్నామో విత్తులాగా అది ఇంకా చక్కగా పెరగడానికి, దానికి ఏమి అడ్డు లేకుండా ఉండడానికి. ఆ పెరిగేది ఒక మామూలుగా సారవంతంగా లేని భూమి వన్ టైం పెంచుతే, దాన్ని 1x పెంచుతే, ఈ సారవంతంగా చేసినందువల్ల 2x 3x అవడానికి, ఆ విధంగా సారవంతం చేయడం. ఎందుకంటే అండి, ప్రతిసారి పంటలు వేస్తున్నప్పుడు, ఆ పంటలు ప్రతిసారి పండుతున్నప్పుడు భూమిలో సారం కొంత తీసేసుకుంటూ ఉంటాయి కాబట్టి అది కొంచెం నిస్సారం అవుతూ ఉంటుంది. ఇది ప్రకృతి లక్షణం. ఎక్కడన్నా కూడా అందులోంచి కొంత తీసేస్తూ ఉంటే సారం తీస్తూ ఉంటాం కాబట్టి, ఎందుకంటే ఆ భూమి యొక్క సారమే పంట ద్వారా, అది వచ్చిన సస్యం ద్వారా మానవుల్లోకి వెళ్లి మానవత అని ఏదైతే పెరుగుతోందో ఆ సారమే వస్తోంది కాబట్టి. అంటే ఈ పంచభూతాల నుంచి ఏ సారం రావాలో ఆ సారమంతా మానవుల్లోకి వచ్చే ముందర ఆ భూమిలోంచి తీసుకుని వస్తోంది కాబట్టి, ఆ సారం నీరు నుంచి తీసుకుని వస్తోంది ఆ సారం కాబట్టి, ఆ సారం అక్కడ నిస్సారం అవుతోంది కొంచెం భూమి. ఆ నిస్సారం అవుతున్న దాన్ని మళ్లీ దాన్ని సారవంతం చేయాలంటే దాంట్లో మనము ఎరువు వేస్తాం. స్వామి ఇక్కడ ఏమంటున్నారు, మన జీవితంలో మన పంటలో పండే పంటలో, మన జీవితము అనే పండించుకునే పంటలో ఎరువు ఏమిటంటే మానవ ధైర్యం అన్నారండి. దీన్ని ఈ రోజులో మనం చెప్పుకోవాలంటే కామన్ గా యూజ్ చేసే ఒక మాట ఏమిటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎరువు అంటున్నారండి స్వామి. అంటే మనం పండించే పంట, ప్రతి కర్మ ఒక పంట, ప్రతిరోజు చేసేది ఒక యజ్ఞం అనుకుంటే గనక, ఒక మన జీవితంలో జరిగే ముఖ్యమైన ఘట్టాలన్నీ కొన్ని యజ్ఞాలు అనుకుంటే కూడా, ప్రతిదీ ఒక పంట అనుకుంటే, ప్రతి యజ్ఞానికి నిస్సారం మళ్లీ అయిపోతున్నప్పుడు మన జీవితము, దాంట్లో మళ్లీ దాన్ని పండించుకోవడానికి సారవంతం చేయడానికి కావాల్సింది ఏంటంటే ధైర్యము, ఆత్మస్థైర్యము. ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే క్యాపిటల్ ఎస్ తో మాట్లాడుకోవాలండి స్వామి చెప్పేది, చిన్న ఎస్ తో చెప్పకూడదు. మానవ ధైర్యము అంటే ఆరోగెన్స్ కాదు, అహంకారం కాదు, ఇది స్వామికి అస్సలు ఇష్టం ఉండదు. మనలో ఆరోగెన్స్ మనసుకు సంబంధించింది అహంకారం, కానీ ఇది అహంకారానికి సంబంధించిన కాదు మానవ ధైర్యం అంటే. ఇది నేను ఆత్మను, నేను స్వామి, స్వామి నాలో ఉన్న ఒక తత్వము, నా దివ్యమైన తత్వము అని తెలుసుకున్న ఆత్మస్థైర్యం. ఆ ఆత్మస్థైర్యం గనక అదే అంటే ఏంటంటే, ప్రతిసారి మనం నిస్సారం అయిపోయినప్పుడు మనని మళ్లీ సారవంతంగా చేసేది స్వామి అన్న ఎరువు మాత్రమే. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అంటే రోజూ జరిగే లైఫ్ లో నువ్వు ఎంత కింద పడిపోయినా, ఎంత కృంగిపోయినా కూడా, ఒక్కసారి నువ్వు కరచరణ కృతం వాకాయజం కర్మజం వా నువ్వు రాత్రి చెప్పుకుని స్వామికి అర్పణ చేసినప్పుడు, స్వామి ఇదంతా నువ్వే కదా అంటే, మళ్లీ పొద్దున కల్లా నిన్ను చక్కగా నిద్ర తన ఒంట్లో పడుకోబెట్టి ఆయన పొద్దునే లేపి నిన్ను మళ్లీ సారవంతం చేస్తున్నారు. ఇది ప్రేమతత్వం స్వామిది. అలా చేస్తున్న ప్రేమతత్వాన్ని నీలోనే ఉంచుకోకుండా దాన్ని ధారలాగా, ప్రేమధారాలే పంట విత్తులుగా వేయమంటున్నారు స్వామి. అంటే నువ్వు ఎరువు వేసావు బానే ఉంది, అక్కడ ఏం వేస్తావు పంటలు, ఏం వేస్తావు విత్తనాలు? అంటే ప్రపంచంలో నువ్వు వచ్చావు, ఇక్కడ ఆత్మస్థైర్యం అని ఎరువు పెట్టుకున్నావు, నీలో బానే ఉంది, కానీ 10 మందితో నువ్వు కలిసి బతుకుతున్నప్పుడు చుట్టుపక్కల ఎటువంటి విత్తనం నువ్వు వేస్తావు? ఈ విత్తనమే కదండి నడవడిక, ఈ విత్తనమే కదండి మనం ఇచ్చే తత్వం. అది ఏం వేస్తామంటే స్వామి అంటున్నారు ప్రేమధారలు. ప్రేమధార ఒక చక్కని పాట, హిందీ పాట ఉంది, జ్యోత్ సే జ్యోత్ జలాయా కరో, ప్రేమకి గంగా బహాతే చలో. అని. ఒక దీపం ద్వారా ఇంకో దీపం మనం వెలిగించినప్పుడు, మళ్ళీ ఇంకో దీపం వెలిగించినప్పుడు అది దీపాల తోరణం అవుతుంది దీపావళి. కానీ మొదటి రెండో దీపం వెలిగించినందువల్ల మొదటి దీపం ఆరిపోవట్లేదు, తగ్గిపోవట్లేదు. అంటే ఏది పంచడం వల్ల తగ్గట్లేదో దాన్ని ప్రేమ అంటారండి. పంచడం వల్ల తగ్గని తత్వం ప్రేమ, పెరిగే తత్వం. అట్లా ప్రపంచం అంతా ఒక జ్యోతి ఇంకో జ్యోతి ఇంకో జ్యోతిని ఇంకో జ్యోతి ఇంకో జ్యోతి ఇంకో జ్యోతిని చేసినప్పుడు తమసోమా జ్యోతిర్గమయ, ఇంకా మానవులందరూ కలిసి చెప్పుకోవాల్సిన మంత్రం అప్పుడు మృత్యోర్మా మృతం గమయ అని. కాబట్టి అటువంటి ప్రేమధారలు స్వామి ఏమంటున్నారు మళ్లీ చెప్పుకుంటే, నీ జీవితంలో ఆత్మస్థైర్యము అన్న ఎరువు వేసుకున్న తర్వాత, స్వామి నిన్ను నడిపిస్తున్నారు అని తెలుసుకుని నువ్వు నడుచుకునే తత్వం నువ్వు నేర్చుకున్న తర్వాత, ఇంకా బయటికి వెళ్లి ప్రపంచంలో వేరే వాళ్లతో నువ్వు ఏ విధంగా మెలగాలనైనా అంటే ప్రేమధారలు పంచుతూ వెళ్ళు అంటున్నారు స్వామి. ప్రేమధారలే పంటవెత్తులుగా. అప్పుడేమవుతుంది, అనుపల్లవిలో చెప్పిన యత్న ప్రయత్నం మానవ ధర్మము అన్న మొదటి లైన్ అయిపోయిందండి ఇక్కడ. అంటే ఈ రెండు లైన్లలో చరణంలో చెప్పిన దాంట్లో మానవ ధైర్యం మంచి ఎరువుగా, ఇది నువ్వు ఆత్మస్థైర్యం నువ్వు చూసుకోవాలి, ప్రేమధారలే పంటవెత్తులుగా, ప్రేమ 10 మందికి పంచు, ఇక్కడతో నీ ధర్మం అయిపోయింది, యత్న ప్రయత్నం మానవ ధర్మము. మరి ఇప్పుడు ఏమవుతుంది స్వామి, జయాపజయముల దైవాధీనం. ఇప్పుడు స్వామి చేస్తారట నెక్స్ట్ పని. ఏంటి చేస్తారంటే భక్తే వర్షము. ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది చూడండి, ఇక్కడ వర్షం ఎవరు కురిపించాలండి? వర్షం ఎప్పుడు కురుస్తుంది? మనం ప్రేయర్ మాత్రం చేయగలం గాని వర్షాన్ని కురిపించగలమా? ఒక విధంగా చెప్పుకోవాలంటే వర్షము అనేది భగవంతుని హర్షము అని చెప్పుకోవాలండి. భగవంతుని హర్షమే వర్షం. అంటే భక్తుణ్ణి గొంతు ఎండిపోయేంత వరకు ప్రార్థన చేయడం వల్ల, ఆ ఎండిపోయిన గొంతు ఎండిపోయిన భూమి లాంటిది కాబట్టి ఆ భూమిని తడపడానిక అన్నట్టు వర్షం ఎలా పడుతుందో భగవంతుడు హర్షం ఆ విధంగా పడుతుంటాడు. కాబట్టి భక్తి అనే వర్షం ఇంకో విధంగా చూసుకుంటే ఈ భూమిని ఆ ఆకాశాన్ని వర్షం కలుపుతుంది. ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది చూడండి ఈ ఇటువంటి ఆలోచన. వర్షం పడుతున్నప్పుడు వాట్ ఈస్ ద కనెక్షన్ బిట్వీన్ ఎర్త్ అండ్ స్కై? ఇట్ ఈస్ రెయిన్. ఇది కనెక్షన్, లైవ్ కనెక్షన్. అంటే ఆ నింగి అంటే భగవతత్వం అని అనుకోవాలి, ఈ భూమి అంటే మానవతత్వం అనుకోవాలి. ఆ మానవతత్వాన్ని భగవతత్వాన్ని తన్ని తాను కలుపుకోవడానికి ఆయన వర్షం అనేది ప్రకటించుకుంటాడు. అందుకని భక్తి వర్షం. దీనివల్ల అర్థమయ్యేది ఏంటంటే భక్తి అనేది మనం పెంచుకునే మనకు వచ్చేది కాదు, అంటే మనం పెంచుకుంటే వచ్చేది కాదు, భక్తి అనేది మనలో ఒక విధమైన అర్హత వస్తే ఆయన కురిపించేది, ఆయన మనలో కురిపించేది మనలో పెంచేది తప్ప మనంతట మనం ఏదో ప్రయత్నపూర్వకంగా చేసుకునేది కాదు భక్తి. అందువల్లే కన్ఫ్యూజన్ వస్తుందండి, కన్ఫ్యూజన్ వస్తుంది. కలినరులకు ఎన్ని మహిమలు చూపెట్టినా కూడా ఆ భక్తి కలుగుతుంది అని అడుగుతారు చాగరాజస్వామి. అందుకనే తెలియలేరు రామ భక్తి మార్గము అనే సరైన భక్తి మార్గం మనకు తెలియట్లేదు అని. ఎందుకంటే నువ్వు చేయి ఏదో ఒకటి చేయి, ఒక విధంగా నువ్వు ఒక భావన ఒక యాటిట్యూడ్ పెట్టుకోగలవు, అంతవరకు మించి నువ్వేం చేయలేవు. అది చేసుకున్న తర్వాత వచ్చేది స్వామి కురిపించే భక్తి అనే వర్షం. అది వచ్చేసరికి ఏమందంటే అండి, భక్తి వర్షం కలిగినప్పుడు కూడా చాలా ఒక ఇంట్రికేట్ మాట స్వామి చెప్తున్నారు ఇక్కడ. భక్తి వర్షం ఇప్పుడు కురిసినప్పుడు అది పంటల్ని పండించాలా, ముళ్ళ కొంపల్ని పండించాలా అని అది ఆలోచించదండి. వర్షం సమంగా కురుస్తుంది, అది పంటలు పండొచ్చు కలుపులు పండొచ్చు. నిజమైన రైతు ఏం చేస్తాడు అంటే, వాడు తను ఏ సస్యం కావాలనుకుంటున్నాడో ఆ సస్యం రావడానికి అక్కడ కలుపుల్ని తీసివేస్తాడు. ఇది జరగవలసిన, అంటే భక్తి వర్షం కలిగినప్పుడు కూడా అండి నేను భక్తుణ్ణి అన్న అహంకారం అనే కలుపులు కూడా వస్తాయి, భావాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి స్వామి ఏం చెప్తున్నారంటే, భక్తి అన్న వర్షం పడిన తర్వాత భావము అనే కలుపుని పీకేరంటారు. భావము అనే కలుపులు పీకేసిన తర్వాత అప్పుడు నీకు ఏమొస్తుందంటే, ఏం చెప్పమంటావు, బ్రహ్మానందం అనే పండెడు పంట సస్యం మాత్రం మిగులుతుంది అని చెప్తున్నారు. ఇక్కడ స్వామి నేను అనుకోవడం ఏంటంటే అండి, సత్యధర్మ శాంతి ప్రేమలు అని మొదట్లో చెప్పారు కాబట్టి సత్యము అన్న భావం ఇక్కడ ప్రకటిస్తున్నారని నాకు అనిపిస్తుంది. స్వామి సత్యము అన్న భావం ఎందుకు ప్రకటిస్తున్నారు అంటే, నిజంగా ఈ సృష్టి అనేది ఏ విధంగా ఉన్నది, ఇక్కడ నిజమేమిది, ఇక్కడ సత్యమేమిది. త్రికాల బాధ్యం సత్యం అన్నారు స్వామి. అంటే మూడు కాలాల్లో మారని తత్వం మాత్రమే సత్యం. ఏం మారిపోతుందంటే నా ఆలోచనలు మారిపోతున్నాయి, చూసేవాళ్ళ తత్వం మారిపోతుంది, లేక చూడబడే ఆబ్జెక్ట్ వస్తువులు మారిపోతున్నాయి, ప్రకృతి మారిపోతుంది, అంతా మారుతోంది. మారంది ఏమీ లేదు, ఇక్కడ ఒక్కటే మారంది. అయితే ఏ ఒక్కటి మారట్లేదో అది మాత్రమే ఈ మారే తత్వంలా కనబడుతోంది అని స్వామి చెప్తున్నారు. ఇది సత్యం. ఈ సత్యం చెప్పడానికి అంతా నిండి ఉన్న తత్వం ఒకటే అని చెప్పడానికి మహానుభావులు ఎంతో మంది ప్రయత్నించారు, భక్తులు, మహాభక్తులు. అయితే కొంతమంది వాగ్గేయకారులు ఏ విధంగా చెప్పారు అనే విషయం ఇక్కడ మీతో పంచుకుంటాను నేను. త్యాగరాజస్వామి అంతా నిండి ఉన్న తత్వం ఒకటే అని చెప్పడానికి ఆయన చూపెట్టిన విధానం ఏంటంటే, మరుగేలరా ఓ రాఘవ అన్నారు. అంటే ఒకవేళ గనక అంతా ఆయన అయి ఉంటే, నిండి ఉన్న తత్వం ఆయన ఉంటే ఎందుకు నాకు ఆ విధంగా కనబడట్లేదు అన్న ఒక ప్రశ్నతో ఆయన మొదలుపెట్టారు ఆ కృతి. మరుగేలరా ఓ రాఘవ అని అంటారు ఆయన. ఆయన సాధన మార్గం, ఆయన సాధన ఏ విధంగా చేశారు, ఆయన ఏం చూస్తున్నారు, ఆయన దృష్టి ఎలా ఉంది అని చెప్పడానికి ఆయన అన్నారు.
అన్ని నీవను చూవంతరంగమున తిన్నగా వెదకి తెలిసికుంటినయ్యా.
తిన్నగా వెదకి అనేది చాలా గొప్ప విషయం అండి. ఎందుకు అని అంటే గనక తిన్నగా బయటికి చూడొచ్చు, తిన్నగా లోపలికి కూడా చూసుకోవచ్చు. తిన్నగా బయటికి చూస్తే మనం వక్ర మార్గంలో వెళ్తాం, తిన్నగా లోపలికి చూసుకున్నప్పుడు యశోదకి కృష్ణుడు కృష్ణ పరమాత్మ నోరు తెరిచి ఏం చూపెట్టాడో అది మనకి చూపెడతారు స్వామి. కాబట్టి తిన్నగా వెదకి అనేసరికి ఏంటంటే డైరెక్ట్ గా స్ట్రెయిట్ గా వెతకడం అని అర్థం, అంటే ఆర్జవంతో ఉండడము అని అర్థము, ఎక్కడ చూడాలో అక్కడ చూడడం అని అర్థం. ఏది చూడకూడదో అది చూడడం వల్ల చూడ ఏది నిజంగా సత్యం ఉందో అది కనబడదు, అసత్యం మాత్రం కనబడుతుంది. అసత్యం కనబడితే ప్రపంచం ఎలా కనబడుతుందండి? ఇది ఇక్కడ లాభము నష్టము భయము కోపము ఆవేశాలు ఇవే కనబడుతూ ఉంటాయి, సుఖము దుఃఖము. కాకపోతే తిన్నగా వెదకి అంటే ఏది చూడాలో అది మాత్రం చూస్తే విధంగా ఉంటుందని అంటే తెలుసుకుంటున్నాయా అని ఆల్రెడీ తెలుసుకున్నాను స్వామి అంటున్నారు చారాస్వామి. ఏం తెలుసుకున్నారంటే నిన్నే గాని నిన్ను తప్పేవని చూడలేదు. అక్కడ కామ పెట్టుకోవాలి, నిన్నే గాని అంటే ఇంకేమీ లేదు ఇక్కడ అంటూనే మదిని ఎన్నజాల నొరులా అన్నారు. అయితే నేను తెలుసుకున్నా కూడా నాకు ఒక మది ఉంది అంటే ఒక మనస్సు అండి. ఆ మనస్సు ఏం చేస్తుంది, మళ్లీ కొత్తగా వేరే అంతలోనే కప్పేసి వేరేలా చూపెడుతుంది. కాబట్టి నేను నిన్ను చూడడమే కాకుండా తెలుసుకోవడమే కాకుండా నా మదిని కూడా నేను ట్యూన్ చేసి పెట్టాను. ఎట్లా ట్యూన్ చేశాను, ఇక్కడ స్వామి అంటారు, దిస్ ఈజ్ నాట్ ఏ మ్యూజికల్ చైర్స్ సార్ అంటారు స్వామి, ఇక్కడ ఒకట్లకే సీట్ ఉందంటారు. ఆ హృదయంలో ఒకటే సీట్ వేసి పెట్టాను స్వామి, ఆ సీట్ నీకే మదిని. ఎందుకంటే విక్షేపానికి విరుగుడు ఏక మనస్సు అండి. విక్షేపానికి విరుగుడు ఏక మనస్సు అంటే విక్షేపం అంటే పరిపరి విధాల మనస్సు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది చెయ్యాలి అది చెయ్యాలి, వీళ్ళని కొలవాలి వాళ్ళని కొలవాలి, ఇది చేయపోతే ఎట్లా అది చేయపోతే ఎట్లా, ఈ విధంగా మనస్సు పరిగెడుతూ ఉంటుంది. ఇంత పరిగెడుతున్న మనస్సుకి విరుగుడు ఏమిటి అంటే ఏక మనస్సు. ఏక మనస్సు అంటే ఒకటే చేరు, అక్కడ ఒకటే సోఫా అన్నారు స్వామి. అందుకే నిన్నే గాని మదిని ఎన్నజాల నోరులా నన్ను బ్రోహుమయ్యా త్యాగరాజ అంటే నన్ను అంటే ఇక్కడ ఎట్లా అంటున్నారు, ఒక మూమెంట్ లో ఆయన జీవుళ్లాగా స్వామి పాదాల దగ్గర కూర్చుని చెప్తారు పాట, ఇంకొక మూమెంట్ లో తన్ను మనస్సులాగా అనుకుని కూడా ఆయన మళ్ళీ నన్ను బ్రోహమయ్యా అంటారు. ఈ విధంగా సాగుతూ ఉంటుందండి సత్యం గురించి ఏ విధంగా అంతా నిండి ఉన్నది ఒకటి అని చెప్పిన ఇదొక విధానం. ఇక త్యాగరాజస్వామి గారికి ఒక రోల్ మోడల్ ఉండేవారండి బమ్మెర పోతనమారి. ఆయన చెప్పిన విధానం చూస్తే ప్రహ్లాద చరిత్రలో చాలా సింపుల్ గా చెప్పారు, సత్యాన్ని ఏ విధంగా చూడాలి మనము అంటే ఇందుగలడందు లేడన్న సందేహము గలదు, చక్రి సర్వో ఉపగతుండు, ఎందెందు వెతకిన అందందేగలడు దానవాగ్రిని వింటే కంటే. ఏమన్నా పెట్టుకోవచ్చండి అక్కడ, ఇక్కడ ఉంది అక్కడ లేదు అని నువ్వు ఏమన్నా ఏతత్వాన్ని అనుకున్నా అది మారిపోయే తత్వం. నేను ఇప్పుడు ఇక్కడ కూర్చుని మాట్లాడుతున్నాను అనుకోండి, ఒక ప్లేస్ లో ఇక్కడ ఉంటే అక్కడ లేను, అక్కడ ఉంటే ఇక్కడ లేను, కాబట్టి నేను సత్యం కానేరను. ఇందుగలడు అందు లేడన్న సందేహం అంటే ఇక్కడ ఉంది అక్కడ ఉంది అనుకునే తత్వం ఒక్కటి మాత్రమే ఉంది, దీని విష్ణుతత్వం అన్నారండి. ఆ విష్ణుతత్వం మాత్రమే స్వామి అని చెప్పడానికి ప్రహ్లాదుడు ద్వారా చెప్పించిన పోతనమాచుడు చెప్పించిన పద్యం ఇందుగలడు అందులేడని. ఇక అన్నమాచార్య దగ్గరికి వద్దామండి. ఈయన మన ఆంధ్ర సాహిత్యంలో కవిత ధోరణిలో చూసుకుంటే గనక ఈయన ప్రప్రథమంగా వచ్చిన వాగ్గేయకారుడు అని చెప్పుకోవాలి. ఆయన ఒక మాట అన్నారు, భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అనుకోమన్నారండి. ఇన్నిగా ఉన్నాయని ఆయన అంటారు. ఆయన ఆయనకంతా హరే, హరియవతారములే అఖిల దేవతలు, హరిలోనే బ్రహ్మాండములు, ఇంకా చెప్తూ వెళ్తారు ఆయన. కానీ ముఖ్యంగా ఆయన పల్లవిలో చెప్పిన ఒక సీక్రెట్ ఏంటంటే అండి, నువ్వు బయట ఒక మాట అనుకునే లోపల, బయట ఒక భజన పాడే ముందర, బయట ఒక నామం చెప్పే ముందర ఫస్ట్ లోపల అనుకోనైనా అంటున్నారండి. ఫస్ట్ భావంలో నింపుకో దాన్ని, తర్వాత బాహ్యంలో రాని అంటున్నారండి. చాలా ఇంపార్టెంట్ మాట అని నాకు అనిపిస్తున్నది. ఏ విధంగా సత్యాన్ని మనం చూడగలం ఈ ప్రపంచం అంటే మొట్టమొదటి దీని తత్వం ఏమిటో లోపల భావించు, భావన చేసుకుని బయట తర్వాత దాంతో లావాదేవీ పెట్టుకో. నా ఎదురుకుండా ఒకళ్ళు ఉన్నారండి, ఆ ఎదురుకుండా వచ్చిన వాళ్ళు నేను చూస్తే వీళ్ళని పలానా పలానా ఏబీసీ రామయ్య సోమయ్య అని అనుకుంటాను. ఎందుకంటే ఆ విధంగా నాకు అలవాటు పడిపోయింది, అంటే బాహ్యాన్ని చూసేందుకు మాత్రమే అలవాటు పడి ఉంది ఇంద్రియం కన్ను అనేది. కానీ అది మీట్ అయ్యే ముందర స్వామి ఏమంటున్నారు, పరులు పరులు కాదయ్యా పరమాత్ముడేనయ్యా అని లోపల ఒకసారి అనుకుని ఇది కూడా స్వామే కదా, ఇది స్వామే కదా నిజంగా అని అనుకోమన్నారండి. అంటే భావంలో గనక స్వామి నిర్ధారణ చేసుకుంటే బాహ్యంలో ఇప్పుడు వాళ్ళు రామయ్య అనివ్వండి సోమయ్య అనివ్వండి మనకేం పంటుంది, అది స్వామి. వాళ్ళు మిమ్మల్ని తిట్టనివ్వండి, వాళ్ళని కొట్టనివ్వండి, వాళ్ళు పొగడనివ్వండి, స్వామి ఏది చేసినా స్వామి. కాబట్టి ఈ విధమైన భావం పెట్టుకోవడమే భక్తి, ఇదే నిజమైన సత్యము అని చెప్పడానికి భావములోనా చెప్పారు. ఇది చూడడం చాలా కష్టము అని చెప్తూ రామదాసు కీర్తనలో అంటారండి ఆయన, ఏమయ్యా రామ బ్రహ్మేంద్రాదులకునైనా నీ మాయ తెలియవశమ అని ఆయన అడిగారండి. ఎవరికండి? మానవులు కాటండి, బ్రహ్మేంద్రాదులు, ఈ బ్రహ్మకి ఇంద్రుడికి, ఇటువంటి వాళ్ళకు కూడా కష్టంట. సుతుడనుచు దశరథుడు, హితుడనుచు సుగ్రీవుడు, అతిబలుండనుచు కపులు, క్షితినాదుడంచు భూపతులు కొలిచిచుండురి గాని, వాళ్ళందరూ ఈ విధంగా అండి, పతిత పావనుడని మతి తెలియలేరైతి. ఎంత చక్కని మాట చెప్పారు చూడండి రామదాసు. అందరూ బుట్టలో పడ్డాం. ఆయన దగ్గరికి రాగానే, అయ్యో స్వామి నావాడు, స్వామి నిట్లా నీతో నాతో మాట్లాడారు కాబట్టి నేనంటేనే స్వామికి ఇష్టము, స్వామి 5 అడుగులు 2 అంగుళాలు, ఆయన నన్ను మాత్రమే చూస్తున్న తెలుగు, ఆయన తెలుగు మాట్లాడతారు. ఇట్లా ఎన్ని భావాలండి, ఎన్ని భావాలు! ఈ భావాలతో మన సతమతం అయిపోతున్నాయి, ఇవేవి సత్యం కాదు అని చెప్తున్నారు. రామదాస్ ఏమంటున్నారంటే, ఈ రోజు కాదయ్యా అవతారం, ఎప్పుడు వచ్చినా కూడా ఈ విధంగానే కన్ఫ్యూజన్ వచ్చింది. ఆయన దశరథుడు అనుకున్నాడు, పాపం ఈయన సుతుడు అనుకున్నాడు. సుతుడు అనుకుని శ్రీరామ జయరామ శృంగార రామ అని చింతించారు. త్యాగరాజస్వామి కూడా అన్నారు ఆయన, దశరథుడు శ్రీరామ రారాయని పిలువ మును తప్పమేమి చేశాను అన్నాడు ఆయన. అంటే ఎంత ఆయన చొరవ తీసుకుని తన వాడుగా అనుకుని రారా పోరా అని అనగలిగాడు దేవుణ్ణి అని చారస్వామి ఆ విధంగా ప్రశ్న వేశారు. కానీ ఏమనుకుంటున్నాడు, ఎందుకట్లా పిలుస్తున్నాడు, ఇంకా తన కొడుకు తన సుతుడు అనుకుంటున్నాడు. ఈ సుగ్రీడు ఏమనుకున్నాడండి, హితుడు అనుకున్నాడు ఆయన్ని. ఓహో నాకు మంచి చేయడానికి ఈయన వచ్చాడు కాబట్టి నేను ఆయన నాకు హెల్ప్ చేస్తాను, నేను ఆయనకు హెల్ప్ చేస్తా, ఈ విధంగా అనుకున్నాడండి. ఈ మనం కూడా అనుకుంటూ ఉంటాం, స్వామి నేను నీ కోసం ఈ కార్యం చేస్తాం, మీరు నాకు ఆ పని చేసి పెట్టండి స్వామి, నేను ఇంత పని చేస్తున్నాను కదా, నీ పని చేస్తున్నాను కదా స్వామి, మరి నువ్వు ఎందుకు నాకు చేయట్లేదు. ఇలాంటి బిజినెస్లు మనం తీసుకొస్తాం కాబట్టి అది కూడా తప్పే కదా నువ్వు చూసే విధానము అంటున్నారు ఇక్కడ రామదాసు. అతి బలుండంచు కప్పులు, కప్పులు ఏమంటున్నారండి, వాళ్ళు ఏం చూస్తారు రాముడిది, వాళ్ళు రాముడి బలం చూస్తారు. ఆయన వాళ్ళని చంపే ముందర తన బల నిరూపించుకోవాల్సి వచ్చిందండి పాపం సుగ్రీవుడికి. ఆ బల నిరూపణ ఏ విధంగా జరిగిందంటే, 7 తాటి చెట్లు ఒక బాణంతో కొట్టాడండి, 7 తాటి చెట్లు ఒక బాణంతో కొట్టాడు. అటువంటి బల నిరూపణ చేసుకోవాల్సింది ఎంత బలవంతుడు ఈయన అని తెలిసిన కప్పులు అది చూసి వాళ్ళు ఎంతో ఆనందంటే, ఇంకా వాళ్ళ రోల్ మోడల్ పర్ఫెక్ట్, భగవంతుడు ఈయనే కదా, ఇంకా మనం ఇంకెవరిని చూడక్కర్లేదని కప్పులు ఆనందపడ్డారు. అయితే వాళ్ళు కూడా ఒక బలవంతుడిలాగా చూశారు తప్ప ఈయన్ని, అందరి బలము కూడా ఆయనే అని తెలుసుకోలేకపోయారు. బలమెవ్వడు నీకు నాకు అని అడుగుతాడండి ప్రహ్లాదుడు హిరణ్యకశిపుని. ఏమయ్యా నీకు బలం నువ్వు అంటున్నావు, నీ బలంకి అసలు బలమెవరు, నీకెవరు బలము, నాకెవరు బలము? కాబట్టి ఈ కప్పుల్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఈయన ఒకళ్ళని బలవంతుడిగా చూస్తున్నారో వాళ్ళు ఒక తక్కువ బలం ఉన్నవాణి, అంటే నన్ను చూసుకుని నాకు బలం ఇంత స్వామి, మీకు బలం ఇంత స్వామి, కాబట్టి నాకన్నా మీరు చాలా గొప్పవాళ్ళు అనుకునేది భక్తి కాదండి, అది కంపారిజన్, అది మనసు చేసే కంపారిజన్. ప్రపంచంలో అది అంటే పరమాత్మను కూడా అప్పుడు ఏ విధంగా చూస్తున్నామంటే, మానవుడు ఒక ఇంకో వేరే మానవుణ్ణి, అంటే కాకపోతే అందరికన్నా బలవంతుడైన మానవుణ్ణి చూస్తున్నట్టు మనం భావిస్తున్నాం. అట్లాగే స్వామిని మిరాకిల్స్ స్వామి చేసేసరికి అందరూ ఎవరు చేయలేనటువంటి అతీతమైన శక్తి గల ఒక శక్తి అని అనుకోవడం ఎంత మూర్ఖత్వంగా ఉంటుందో. ఎందుకంటే అండి అది మిరాకిల్ చేసే తత్వమా, మిరాకిల్ చేయని తత్వమా? మిరాకిల్ చేయనప్పుడు కూడా అది పరమాత్మేనా, మిరాకిల్ చేసినప్పుడే పరమాత్మ ఆలోచించాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారని, అతి బలుండంచు కపులు, మనందరం కపులమేయండి, మనందరం స్వామిని ఆ విధంగా అనుకుంటున్నామా అతి బలుడని. క్షితినాదుడంచు, ఎంత ఈ భూమికి మొత్తానికి నాదుడు ఈయనే అనుకుని భూపతులందరూ కొలిచారు గాని నిన్ను అందరూ, ఎందుకంటే ఎంపైర్ అండి రాముడి సామ్రాజ్యం ఏ విధంగా ఉందండి. రామరాజ్యం అంటే ఏమిటి, భూమి అంతా ఆయన, అందరూ ఆయనకి దాసోహం అన్నారు. ఎట్లా స్వామి నువ్వే ఈ భూమికి ఎంపరర్, అంతేనా అంతేనా ఆయన ఎంపరర్? ఒక విషయం చెప్పుకుంటే అండి చాలా ఆశ్చర్యం వేస్తుంది, ఈ సృష్టిలో ఎన్ని సోలార్ సిస్టమ్స్, మనకు సోలార్ సిస్టమ్ ఉందండి, ఈ సోలార్ సిస్టమ్ ఒక గెలాక్సీలో ఉంది, ఈ మన గెలాక్సీ పేరు మిల్కీవే, ఈ గెలాక్సీకి నెక్స్ట్ ఇంకో గెలాక్సీ, ఇలాంటి గెలాక్సీలు మిలియన్స్ ఆఫ్ గెలాక్సీస్ ఉన్నాయట తెలిసి ఇప్పుడు సృష్టిలో, అది సైన్స్ చెప్తోంది, ఆస్ట్రానమీ చెప్తోంది. మనకి మిల్కీవే మన గెలాక్సీ అయితే, మనకి దగ్గరలో ఉన్న గెలాక్సీ నియరెస్ట్ గెలాక్సీ ఏదైతే ఉందో దాని పేరు, దానికో పేరు పెట్టారు ఆండ్రోమేడా అని. మన వాళ్ళు పెట్టిన పేరు అనుకోండి ఆండ్రోమేడా అని పేరు పెట్టారు. ఇప్పుడు ఒకవేళ మన గెలాక్సీ నుంచి ఆ గెలాక్సీకి ప్రయాణం చేయగలిగితే, ఒకవేళ మన స్పీడ్ ఆఫ్ లైట్ అంటే తెలిసే ఉంటుంది చాలా మందికి 3,00,000 మైల్స్ పర్ సెకండ్, ఈ స్పీడ్లో గనక మనం ప్రయాణం చేయగలిగితే, లైట్ ఏ ప్రయాణం ఏ స్పీడ్లో వెళ్తుందో ఆ స్పీడ్లో ప్రయాణం చేయగలిగితే మీరు చాలా ఆశ్చర్యపోతారు. ఒక్క మన గెలాక్సీ నుంచి వేరే గెలాక్సీకి వెళ్లడానికి మాత్రము 3 సంవత్సరాలు పడుతుంది. అంటే లైట్ స్పీడ్లో వెళ్తూ ప్రతి సెకండ్కి 3,00,000 కిలోమీటర్లు చేసుకుంటూ వెళ్తే మూడు సంవత్సరాలు పట్టేంత డిస్టెన్స్ మన గెలాక్సీ నుంచి అవతల గెలాక్సీకి వెళ్లడానికండి. ఇలాంటివి మిలియన్స్ ఆఫ్ గెలాక్సీస్ ఉన్నాయట. ఇంకా సృష్టి గురించి ఏం మాట్లాడతామండి? ఎవరు అసలు మాట్లాడేవాడు? ఏం మాట్లాడాలి? దీని గురించి మనం అసలు మాట్లాడగలమా? ఇంత సృష్టి తానై ఉన్న శక్తిని, అయ్యా ఎక్కడో చిన్న భూమి అన్న ఒక పదార్థానికి నువ్వు భూనాథుడివి, నువ్వు దీనిపై అధిపతివి అంటే ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది. ఇక్కడ అది రామదాసు గారు చెప్తున్న విషయం ఇది. ఏ విధంగా నువ్వు అర్థం చేసుకుంటున్నావు ఇది? కానీ నువ్వు అనుకుంటున్నావేమో ఇదంతా బయటే ఉంది, ఇదంతా ఈ సృష్టి అంతా బయటే ఉంది అనుకుంటున్నావా? నువ్వు కళ్ళు మూసుకో, ఇదంతా నీ లోపలే ఉంది. నీ ఒక్క సెల్ బయలాజికలీ ఒక సెల్ నుంచి నువ్వు ఈ రోజు ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ గా ఒక మనిషిగా తిరుగుతున్నావు. ఇక్కడ ఎవరు చేశారు ఈ లోపల తత్వం? ఎవరు చేశారు? ఇక్కడ మైక్రోకాజం మ్యాక్రోకాజం, పిండాండం బ్రహ్మాండం, ఈ రెండూ ఆయనే ఉండి ఇంత ఆశ్చర్యకరంగా ఉన్న ఈ సృష్టిలో ఏమిటి మనం తెలుసుకోవాల్సిందంటే, ఇదంతా తెలుసుకోగలేటండి. ఆయన బలవంతుడా? ఆయన హితుడా? ఆయన సుతుడా? ఇవన్నీ అనవసరం అంటున్నాడండి రామదాసు. ఏమిటి తెలుసుకోవాల్సిందంటే, పతిత పావనుడని గాని తెలుసుకోలేకపోయారు. అంటే నేను అసలు విషయం సత్యాన్ని తెలుసుకోలేక సత్యాన్ని అసత్యంగా చూస్తూ చేసేదంతా పాపం అండి. అసలు అంటే పాపము అంటే అర్థమేమిటి? పుణ్యం అంటే అర్థమేమిటి? ఎందుకంటే పతిత పావనుడు అంటే పాపాన్ని మొత్తం కడిగేసేవాడు. పాపం అంటే అర్థం ఏమిటండి? పాపం అంటే ఉన్నది ఉన్నట్టుగా చూడకుండా మిస్అండర్స్టాండ్ చేసుకోవడమే పాపం. భగవతత్వాన్ని చూసి ఇది భగవతత్వం కాదు, మామూలు తత్వం అనుకుని మనం వ్యవహరించే విధానమే పాపం. అందుకనే 365 రోజులు ప్రతి సెకండ్ కూడా మనం చేస్తున్నది పాపమే అంటారు కీర్తనలో రామదాసు. కాబట్టి అటువంటి పాపం చేస్తున్న దాన్ని పతిత పావండి, ప్రతి మూమెంట్ ఆయన నిండి ఉన్నారు, ఆయన తత్వం ఇదంతా అని తెలుసుకునేది ఉంటే ప్రతి మూమెంట్ కూడా పావనమైపోతుంది, ప్రక్షాళనైపోతుంది అని చెప్పడానికి ఆయన మతిలో ఎప్పుడూ ఆయన ఉండాలి. విస్మరణయే మరణము అని సనసుజాతుడు ఏ విధంగా చెప్పాడో అదేవిధంగా ఒక్క సెకండ్ కూడా మరవకుండా ఆయన్ని మతిలో మనం పెట్టుకోగలిగినప్పుడు అది మాత్రమే భక్తి అవుతుంది, అది మాత్రమే సత్యం అవుతోంది అని రామదాస్ చెప్తున్నారండి. ఈ విధంగా ఈ మహానుభావులు చెప్పిన భావాలన్నీ చూసుకుంటే స్వామి ఇప్పుడు మళ్లీ ఒక్కసారి మనం వెళ్లి కనెక్ట్ చేసుకుంటే ఏం చెప్తున్నారంటే, ప్రేమధారలు ఇవన్నీ కూడా మీకు ఒక్కసారిగా రావాలంటే ఒకటే చెయ్యి, నీ మనస్సు ఆత్మస్థైర్యం, నా బలము స్వామి అని అనుకో, ఇది ఆత్మస్థైర్యము. బయట అందరికీ ఇక్కడ పరులు కాదు అని ప్రేమ పంచు, ఈ రెండూ చేస్తూ వెళ్ళు, మిగతా జరగవలసింది నేను జయిస్తాను అని స్వామి చెప్తున్నారా అని అనిపిస్తుంది. ఇది సత్యాన్ని ఒక మానవత విలువలాగా మనం ప్రకటించడం అనేది దీని మీనింగ్ ఇదండి. ఇక రెండవ చరణం తీసుకుంటే స్వామి అంటున్నారు, హృదయ భూమిని సాగు చేయండి, మీ మనసు మడకగా గుణములేయద్దుల్, వివేకమను చెలకోలను తీసి విశాలమగు మీ హృదయం దున్నుడు, సత్యధర్మము శాంతి ప్రేమలతో. హృదయ భూమిని సాగు చేయండి. దేన్ని సాగు చేస్తామండి మనము? ఏదైతే ఇప్పుడు అంత చక్కగా లేదో, కొంచెం అక్కడ కలుపు మొక్కలు అని వచ్చున్నాయో, దానికి బాగు చేయాల్సిన అవసరం ఉందో దాన్ని సాగు చేస్తాం. అంతా క్లియర్గా ఉంటే ఎందుకు సాగు చేస్తాడండి రైతు ఆ భూమిని? అంటే స్వామి ఏం చెప్తున్నారంటే, చెప్పకే ఏం చెప్తున్నారంటే, నాయన ఎన్నో జన్మలుగా నువ్వు తీసుకుంటున్న ఈ జన్మల బట్టి, కలెక్ట్ చేసుకుంటున్న నీ కర్మ బట్టి, నీ ఆలోచనల వైనం బట్టి నువ్వేంటంటే ఇప్పుడు కొంచెం అది గార్డెన్ లాగా లేదు, అది ఫారెస్ట్ లాగా ఉంది నీ హృదయం. గార్డెన్ కి ఫారెస్ట్ కి డిఫరెన్స్ ఏంటండి? గార్డెన్ అంటే చక్కగా ట్రిమ్ చేసుకుంటూ ఎక్కడ ఏ మొక్క పెట్టాలో ఆ మొక్కలు పెట్టుకుని అది ట్రిమ్ గా చేసుకోవడం, ఇది గార్డెన్ అంటే. ఇది సుగుణము అంతుడు జీవితం. ఫారెస్ట్ అంటే ఏంటండి? ఇష్టం ఉన్నట్టు పెరిగింది ఫారెస్ట్. అందుకనే చాగరాస్వామి చోటు చెప్తారు, మానసవన చెరవర సంచారముని లిపి మూర్తి బాగుగ బొడగనే. మానసవన చెరవర సంచారముని లిపి, ఈ మానసం, ఈ వనం ఏంటండి? మానసం అనేది ఒక వనం అంటున్నారు ఆయన. అందులో వనచరాలు ఉన్నాయటండి, వాటి సంచారం జరుగుతుందిట. అంటే ఇక్కడ ఏంటి, ఈ వనచరాలే ఈ కోతులు, ఈ కోతులే ఈ థాట్స్, మంకీ మైండ్స్. ఈ మంకీ మైండ్స్ ఇష్టం ఉన్నట్టు ఆడుతున్నాయి. కాబట్టి వీటిని నిలిపి ఎవరైతే వీటి ద్వారా వీటి సందుల్లోంచి వెనకాల నిల్చున్న తత్వాన్ని, ఆ రాముణ్ణి, ఆ సుందరమైన విగ్రహాన్ని చూడగలుగుతున్నారో, ఈ కోతులాట ఏదైతే నువ్వు గమనిస్తున్నావో, ఈ కోతులాట వెనకాల నుంచి, ఈ సందులోంచి కోతుల్ని పట్టించుకోకుండా వెనకాల ఉన్న రాముణ్ణి నువ్వు పట్టించుకున్నావనుకో, నువ్వయ్యా నిజంగా నిలిపినవాడు అంటున్నారు. అలాంటి దర్శనం ఒక్క నిమిషం వచ్చినా చాలంటున్నారు ఆయన. తలపులన్నీ నిలిపి నిముషమైన తారక రూపుని నిజతత్వములను తెలిసి రామచింతన చెయ్యి అంటున్నారు. కాబట్టి ఈ హృదయ భూమిని సాగు చేయడానికి మనము ఉపక్రమించాలి. ఈ హృదయ భూమిని సాగు చేయడమే మన కర్మ అంటున్నారు. అంటే ఇక్కడ ధర్మ గురించి చెప్తున్నారు. మొట్టమొదటి చరణంలో స్వామి సత్యం గురించి చెప్తే ఇక్కడ ధర్మం గురించి చెప్తున్నారు. ఎందుకంటే అండి, మర్మం తెలిసి కర్మ చేయడమే ధర్మం. ఈ విధంగా చెప్పుకోవాలి మనం. మర్మం తెలిసి అంటే ఎటువంటి కర్మ చేసినా మరి ధర్మమే అనుకుంటే కాదండి. మర్మం తెలిసి కర్మ చెయ్యాలి. ఏ మర్మము అంటే త్యాగరస్వామి అంటారు కీర్తనలో, న్యాయాన్యాయములు తెలుసును జగములు మాయామయమని తెలుసును దుర్గుణకాయజాది షడ్రిపుల జయించు కార్యము తెలుసును. ఏమంటున్నారండి ఇక్కడ, నేను జీవితంలో న్యాయమో అన్యాయమో తెలియకుండా లేను, అంత ఇన్నోసెంట్ గా లేను. ఇక్కడ న్యాయమేమిటి అన్యాయమేమిటో తెలుసు అంటున్నారండి. అంటే న్యాయం అంటే ఏంటండి, ఏ విధంగా ఉంటే ఈ జీవితము అనే ఒక క్రమానికి యూస్ఫుల్ గా ఉంటుంది, హార్మోని ఉంటుంది ప్రపంచంలో. ఒక ట్రాఫిక్ వెళ్తుంటే ట్రాఫిక్ లైట్లు దాన్ని బట్టి ఫాలో అవడం డిసిప్లిన్, అది న్యాయం అండి. ఒకవేళ ట్రాఫిక్ డిసిప్లిన్ ఫాలో అవ్వకుండా అక్కడ రెడ్ లైట్ ఉన్నా కూడా నేను వెళ్ళిపోతుంటే కనుక అన్యాయం చేసిన వాడిని అవుతాను. ఇది ఒక అర్థం. అదేవిధంగా ఇంతమంది మానవాళి ఇక్కడ బతుకుతున్నప్పుడు, ఈ సృష్టి అనే క్రమం ఉన్నప్పుడు, ఆ క్రమాన్ని ఫాలో అవడం న్యాయము, క్రమాన్ని తప్పినప్పుడు అన్యాయము. ఇంత సింపుల్. కొంతమంది మనుషులు మనము ఎక్కడో అక్కడే క్రమాన్ని తెలిసి తెలిసి తప్పుతున్నాం, అన్యాయం చేస్తున్నాం. కాబట్టి మన చుట్టూ ఉన్న జనాల్లో అన్యాయం ఉన్నప్పుడు అన్యాయం అనేది కూడా తెలియాలి అంటున్నారండి. ఎందుకంటే అన్యాయం తెలియకపోతే న్యాయాన్ని నేను సపోర్ట్ చేయలేను. న్యాయాన్ని అన్యాయాన్ని ఒకటే విధంగా నేను చూసే స్థితిలో ఎప్పుడుంటాను అంటే సమాధి స్థితిలో మాత్రమే ఉంటాను. అంటే నేను కళ్ళు ముసుకు లేకపోతే నిద్రపోతున్నప్పుడు నాకు న్యాయం లేదు అన్యాయం లేదు. కానీ కళ్ళు తెరిచి చూస్తున్నప్పుడు జాగ్రత్త అవస్థలు ఏముంటుందండి, న్యాయం అన్యాయం నేను సెపరేట్ చేయగలగాలి, ఆ న్యాయం సైడ్ ఉండాలి, అన్యాయం సైడ్ ఉండకూడదు. ఇది ప్రతి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం కర్మలో అని స్వామి చెప్తున్నారు. కాబట్టి జగరాజ్ అదే అంటున్నారు, న్యాయాన్యాయములు తెలుసును, తెలియకుండా లేదు నాకు, కానీ ఇది తెలిసినా కూడా జగములు మాయామయమని తెలుస్తున్నాను. అంటే ఇక్కడ జరిగేదంతా ఒక మాయా, ఇది డ్రామాలాగా మాత్రం జరుగుతోంది. ఆయనకి తన అన్నగారే తనకి అన్యాయం చేసేసి తనకు కావాల్సిన ఇల్లు కూడా లేకుండా ఆయనకి ఒక చిన్న దాంట్లోకి తోసేసి ఆయన విగ్రహాలు కూడా కావేర్లు పడేశారు. జరగవలసిన అన్యాయం అంతా ఆయనకు జరిగింది, అంతా తెలుసు అంటున్నాడు ఆయన. కానీ నేను అన్నగారిని కూడా తప్పుగా అర్థం చేసుకోలేదు. ఎందుకు అర్థం చేసుకోలేదు? మాయ ఏ విధంగా ఉంది, జగము అనే మాయ ఏ విధంగా ఉంది అంటే పరమాత్మ ఏ విధంగా జరిపిస్తుంటే అట్లాగే జరుగుతోంది. అందుకనే అండి అనుద్వేగకరం వాక్యం ఎదుగుండే అన్నమాచార్య కీర్తనలో అంటారండి, జగతిపై హితముగ చరియించువాడే పగలేక మతిలోన బ్రతికినవాడు, తెగి సకలము ఆత్మ తెలిసినవాడు, తగిలి వెంకటేశు దాసుడైనవాడు, ఏ కులజుడేమి ఎవ్వడైననేమి ఆకడనాతడే హరినెరిగినవాడు. ఇది తత్వం. అంటే ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటండి, ప్రపంచంలో జరుగుతున్న మాయా అనే దాన్ని బట్టి మనం ఎదురుకు చేసుకున్న ప్రారంభం బట్టి ఎవరో ఒక వాళ్ళు వచ్చి మీ యందు ఒక తప్పు ఉన్నా లేదా అని అనిపించినా కూడా మీ యందు ఒక అన్యాయం జరుగుతున్నట్టు, వాళ్ళు మీకు అధర్మం మీతో చేస్తున్నట్టు, లేక మీ మీద అనవసరంగా కోపడుతున్నట్టు, అనవసరంగా మిమ్మల్ని తిరస్కరించినట్లు, ఈ విధంగా మీకు ఎన్నో అనుభవాలు వస్తాయి. ప్రతి ఒక్కరికి వచ్చే అనుభవం ఇది. ఇది మాయ. ఎందుకు ఒకళ్ళు మీ మీద ఒకళ్ళకి మీ మీద ప్రేమ కలుగుతుంది, ఎందుకు ఒకళ్ళకి మీ మీద హేట్రెడ్ ఉంటుంది అనేది మీరు చెప్పలేరు. ఇది మాయ. ఈ విధంగా వస్తూ ఉంటుంది. ఈ జగములే మాయ. ఇది మాయ అని తెలుసుకున్న తర్వాత మాయ తండ్రి శక్తి, మాయ అంటే ఆయన నడిపించేదే కాబట్టి నాకు ఏం కంప్లైంట్ ఉంది, కంప్లైంట్ లేదన్నారండి. చాలా గొప్ప దాసుడు అంటే ఈ విధంగానే ఉండాలి, సరెండర్ అంటే ఈ విధంగానే ఉండాలని చెప్పారు ఆయన. కరుణాజలదే దాసరుడు అని, నీమయమే గాని ఈ జగము ఏమని నే దూరుదును అంటాడండి ఆయన. ఈ జగమంతా నువ్వైనప్పుడు నేను ఏ విధంగా దీన్ని తిట్టను అంటాడండి, ఏమని నే దూరుదును, కరుణాజలదే దాసరుదే. అంటే ఎంత కంపాషన్ నీకు స్వామి, నాలో ఏదో కర్మ రిడ్యూస్ చేయడానికి నా అహంకారం పోవడానికి నువ్వు ఇన్ని విధాలుగా వచ్చి నన్ను చెప్తున్నప్పుడు నేను నువ్వు కాదనుకుని దీన్ని ఒక మనిషిగా చూసి నా మళ్ళీ నేను అహంకరించడమా, ఇంకా అహంకారం పెంచుకోవడమా, నేను పెంచుకుంటే నేను ఎంత దూరుతుండి. కాబట్టి నేనెట్లా దూరు దీనికి తప్పు అంటాను. అందుకని ప్రపంచంలో ఏం జరుగుతున్నా కూడా తప్పు కాదు, అంతా కరెక్ట్ గా ఏ విధంగా జరగాలో జరుగుతుంది అని చెప్పడంలో అర్థం ఇదండి. అంతా ఆయన చేస్తున్నది కాబట్టి ఏ విధంగా జరగాలో ఆ విధంగా జరుగుతోంది. అయితే ప్రపంచం విధంగా ఉంది అన్నా కూడా నువ్వు గనక సిచ్యువేషన్ వచ్చి నువ్వు తీసుకోవాల్సిస్తే న్యాయం సైడే తీసుకోవాలి. న్యాయాన్యాయములు తెలుసును, జగములు మాయామయమని తెలుసును. అంటే అది ఇమోషనల్ అయిపోకూడదు, నువ్వు అన్యాయం నేను న్యాయం అయిపోయి ఉంటాను, అన్యాయాన్ని పడగొట్టేసి అన్యాయాన్ని చంపేస్తాను అన్నట్టు కాదండి. అన్యాయం జరుగుతోందంటే అన్యాయంకి మీరు అగెయిన్స్టే, కానీ చేస్తున్నవాడు వాడు దరిద్రుడు అని అనుకోవాల్సిన అవసరం లేదండి. అది కూడా అక్కడ కర్మ ఏ విధంగా మాయ ఏ విధంగా వాడితో చేయిస్తుందో ఆ విధంగా జరుగుతోంది అని తెలుసుకుంటే, ఈ రెండు జరిగితే అప్పుడు మిమ్మల్ని ఈ ఆవేశాలు ఇవన్నీ బాధ పెట్టకుండా కాయజాది షడ్రిపుల జయించు కార్యము తెలుసును అంటున్నారండి. ఆశ్చర్యంగా ఉంటుందండి. ఇవన్నీ ఆయన ఎందులో చెప్తారు అంటే, ఇటువంటి ధర్మ ప్రవర్తన ధర్మవర్తన గురించి ఎందులో చెప్తారంటే సంగీత జ్ఞానము భక్తి విన అన్న కీర్తనలు చెప్తారు. సంగీతం గురించి చెప్తున్నారేమో అనుకుంటాం మనం. సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గం కలిగి అంటూ సన్మార్గం అంటే ఏమిటో చెప్తున్నారు. అసలు యాక్చువల్లీ నడవడికలు ఈ విధంగా ఉండాలయ్యా, న్యాయాన్యాయం తెలుసునని. మరి సంగీతానికి దీనికి పోలిక ఏంటంటే అంటే ఒకటే అర్థమవుతుందండి. త్యాగరాజస్వామి ఒక్క సంగీతం అంటే మ్యూజిక్ పాడే దాని గురించి చెప్పట్లేదండి. భగవంతుడికి శరణాగతి అయిన జీవితమే సంగీతము. అది ఒక గీతం, సంగీతము. ప్రతి మానవుడు పాడుతున్నాడు, వాడి జీవితం ఒక గీతమే అవుతోంది. కాకపోతే అది చెడు గీతమా సంగీతమా అని చూసుకోవాలండి. సరెండర్ కాని జీవితం అది చెడు గీతం, అది గీతమే. నాయిస్ అది, సరెండర్ అయిన జీవితం మ్యూజిక్ అవుతుంది. కాబట్టి సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము గలదే అన్నప్పుడు ఇక్కడ చరణంలో దానికైనా కీలకం చెప్తున్నారు. ఏ విధంగా చేయాలి? న్యాయాన్యాయములు తెలుసును, జగములు మాయామయమని తెలుసును, కాని దుర్గుణ కాయజాది షడ్ ఈ విధంగా రెండు తెలుసుకుని కనుక నువ్వు ఇంకా వర్తిస్తే, ఆ విధంగా ఉంటే నీ నడవడిక కాయజాది షడ్రిపులను జయిస్తావునైనా అని చెప్తూ, అటువంటి కార్యం నాకు తెలిసింది, నాకు తెలుసు, త్యాగరాజునకు తెలుసు అంటున్నారాయన. అంత గొప్పగా అన్నమాచార్య ఒక కీర్తనలో అంటారండి, ఈ జీవితం వచ్చిన తర్వాత చదివియు ఫలమేమి మరి జ్ఞాని అగుదాక, తనువెత్తి ఫలమేమి దయగలుగుదాక. ఎంత గొప్పగా ఉంది చూడండి. అసలు ఈ తనువుకి స్వామి చెప్పారు ఇదే మాట. తనువు ఇచ్చింది ఎందుకు అంటే పరోపకారార్థం ఇదం అన్నారు. పరోపకారార్థం అంటే ఏంటి? దయ అంటే ఇది ఏదో పని చెయ్యాలి, నేను వేరే వాళ్ళకి చెయ్యాలని పని పెట్టుకుని చేసేది కాదండి. ఎందుకు చేస్తాం, వేరే వాళ్ళకి ఎందుకు సేవ చెయ్యాలి అంటే ఇది నీలో ఒక దయ అన్న ఎలిమెంట్ ఉండి అక్కడ ఎవరికి అవసరం ఉందో ఆ దయ అనేది కదిలింది కాబట్టి నువ్వు సేవ చేస్తున్నావు. దయ కలిగింది హృదయం అన్నారు స్వామి. మానవుడికి ముఖ్యమైన లక్షణం దయ అని చెప్పారు స్వామి. కాబట్టి అన్నమాచార్య అదే అంటున్నారండి. ఆయన అక్కడ ఏమన్నారంటే తనువెత్తి ఫలమేమి, ఈ తనువెందుకు ఇంకా వేరే వాళ్ళకు ఉపయోగించాలి, ఉపయోగించినప్పుడు ఎందుకు ఎట్లా ఉపయోగించాలి, దయ వల్ల ఉపయోగించాలి, దయగలుగుదాక. ధనికుడై ఫలమేమి ధర్మము చేయుదాక, ఎంత డబ్బుండి ఏం లాభం ధర్మము చేయుదాక అంటే. అంటే ధర్మం అంటే కూడా రెండు విధాలు అర్థం చేసుకోవచ్చండి. మనకు ఇచ్చిన చతుర్విధ పురుషార్థాల్లో మనకి మొట్టమొదట ఇచ్చింది ధర్మము, ధర్మ అర్ధ కామమోక్షం. స్వామి ఎన్నోసార్లు చెప్పారు అర్ధము సంపాదించడానికి ధర్మం వాడు అన్నారు. కామం మోక్షం వైపు పెట్టుకుంటే ఈ రెండు సరిపోతే, నాలుగు ఈ నాలుగుటిని రెండు రెండు పార్ట్స్ లాగా చేసి నీ కామమంతా మోక్షం వైపు పెట్టుకుని నీ అర్ధం సంపాదించడం అన్న కాంక్ష ఏదైతుందో ధర్మపరంగా చేసుకుంటే గనక నీకేం ప్రాబ్లం లేదు అయినా నీ జీవితం చాలా చక్కగా సాగుతుంది అని స్వామికి చెప్పారు. ఇదే మాట ఇక్కడ చెప్తున్నారు. ధనికుడై ఫలమేమి ధర్మము చేయుదాక, అంటే ధర్మం అంటే ఇంకొక మీనింగ్ ఉంది ప్రపంచంలో. డొనేషన్స్ ఇవ్వడము లేకపోతే దానం చేయడం ధర్మం అంటారండి. అంటే ధర్మం చేయదాక అంటే సో నేను ఎంతన్నా సంపాదిస్తాను, పది మందికి అన్యాయం చేసి సంపాదిస్తాను, కానీ ఒక లక్ష రూపాయలు ప్రతి నెల కూడా తిరుపతి హుండీలో వేసేస్తాను అనేది కాదు ధర్మం. ఈ ధర్మం గురించి ఆయన మాట్లాడట్లేదు. నువ్వు ఎంత ధనికుడివై ఏం ఫలన్నైనా ఒకవేళ ధర్మం ద్వారా రాకపోతే అనేది. పనిమాలి ముదిసితే పాసెనా భవము, ఎంత చక్కగా ఉంది చూడు. ఒకవేళ గనక ఇవన్నీ చెయ్యకుండా అంటే చదివి ఫలమేమి జ్ఞానం రాకపోతే, చదివి చదివి జ్ఞానం రాకపోతే, తనువెత్తి కూడా ఫలమే దయ కలగకపోతే, జీవితంలో డబ్బు చాలా వచ్చి ధర్మం చేయకపోతే, ఈ మూడు జరగకపోతే పనిమాలి ముదిసితే, నా టైం అయిపోయింది అనుకుని ముసలావడమైపోయినంత మాత్రాన ముసలైపోతే గనక నీ భవము అంటే నీ అజ్ఞానము నీ మాయా ఏమన్నా తొలిగిందా అని అడుగుతారండి అన్నమాచార్య కీర్తనలో. అంతరంగమెల్ల ఏ విధంగా ఇది జరుగుతుంది అంటే పల్లవిలో చెప్తారు. అంతరంగమెల్ల అంటే ఇంటర్నల్, మొత్తం ఇంటీరియర్స్, నీ హౌస్ ఇంటీరియర్స్, నీ లోపల ఉన్న అంతరంగమెల్ల శ్రీహరికి ఒప్పించకుంటే. ఇక్కడ ఆయనదే ఇల్లు, నీది కాదు, ఇంకెవరికి ఇక్కడ ప్లేస్ లేదు. అంతరంగమెల్ల శ్రీహరికి ఒప్పించకుంటే వింత వింత విధముల తీరునా బంధములు. ఎన్ని వింత వింతలుగా వస్తాయండి బంధాలు. ఏదో చదువుని, ఇంకోటని, ఏదో చేయాలని, మంచివాడిగా ఉండాలని, గొప్పవాడనిపించుకోవాలని, ఎన్నో బంధాలు. ఈ బంధాలన్నీ వింత వింత విధాల్లో వచ్చి చంపుతాయంటున్నారండి అన్నమాయ. అటువంటి భావ డేంజర్ ఉంది నాయన. కాబట్టి నువ్వు వాటి నుంచి జాగ్రత్తగా ఉండాలి. అంతరంగం మాత్రం ఆయనకే అర్పించు, అప్పుడు నీకు అహంకారం కూడా ఉండదు అని రామదాసు ఇదే అంటే మన ధర్మం గురించి చెప్పుకుంటున్న ఏ విధంగా ఉండాలి, నడవడిక ఏ విధంగా ఉండాలని స్వామి ఇచ్చిన మాటని మనము ఈ మహాభక్తుల ద్వారా, వారు చెప్పిన విషయాల ద్వారా మనం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. రామదాస్ అంటారు, రామ రామయని నోట రవ్వంత సేపైన నియమము తప్పక మంచి నీతితో పల్కనివాడు మత్తుడు మూఢ చిత్తుడు అంటారండి. రామ రామ అని రవ్వంత సేపైన, కొంతసేపు కూడా కానీ ఎట్లా చెప్పాలటండి, నియమము తప్పక మంచి నీతితో. ఆహా, చూడండి, ఇందాక చాగరస్వామి న్యాయాన్యాయం అన్నట్టే చెప్పారు. అంటే రామారామ అని కూచుని నేను నామం చేస్తూ ఉంటే కాదు బాబు, ధర్మం అంటే ఏమిటి అంటే నువ్వు మానవుడు అన్న నియమాన్ని నువ్వు తప్పకూడదు, మానవుడు చేయవలసిన ధర్మం నువ్వు చేయాలి, ఆ నియమం తప్పక నీతి అనేది మా దాటలేవు. అటువంటి నియమం పెట్టుకుని నీతితో నువ్వు బతుకుతుంటే అప్పుడు నువ్వు ఒక్కసారి కొంతసేపుకు అయినా సరే రవ్వంతసేపు అయినా రామారామాన్ని నీ నోట్లోంచి వస్తే అదే నిన్ను దాటిచ్చేస్తుంది ఆయన. ఇలా చెయ్యని వాడు ఏమిటి అంటే రామదాస్ అంటున్నారు, వాడు మత్తుడు అంటే ఇంటాక్సికేటెడ్. మత్తుడు అంటే ఇంటాక్సికేటెడ్, దేంతో ఇంటాక్సికేటెడ్, వరల్డ్లీనెస్ అనే ఇంటాక్సికేషన్ అండి. ఆ కాన్షియస్నెస్ లోకి రాకుండా అన్కాన్షియస్ గా ఉండిపోతున్నాం, నేను నేను నాది అన్న అన్కాన్షియస్ లో ఉండిపోయి మత్తుడుగా ఉంటున్నాము. కాబట్టి మనం ఏ విధంగా చెప్పుకోవాలి జీవితం, అసలు ఉన్నదాన్ని ఉన్నదానిగా చూడలేకపోతున్నా కూడా మూఢ చిత్తులు అజ్ఞానులు అని చెప్తున్నారండి. దేహం అశాశ్వతమని తెలియక దుర్బుద్ధి సాహసమున సాధుజనుల సంకట పెట్టేవాడు పాతకి బ్రహ్మఘాతకి అన్నాడండి. దేహం అశాశ్వతం తెలుసుకోకుండా ఇప్పుడు ఇప్పటికి నాకు బలం ఉంది, నేను ఎవ్వనుండి, నాకు చాలా పవర్ ఉంది, అథారిటీ ఉంది అన్న లాంటి ఒక వైదాన అహంకారంతో ఎదురుకుండా వాళ్ళని పెద్దవాళ్ళని సాధుజనులను వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళని గనక కష్టపెడితే అటువంటి వాడు పాతకి బ్రహ్మఘాతకి అన్నారండి. బ్రహ్మఘాతకి అంటే బ్రహ్మరాక్షస, అట్లా ఘాతకి అంటే బ్రహ్మము అంటే ప్రతీది సర్వము నిండి ఉన్న తత్వాన్ని బ్రహ్మం అంటారండి. దాని ఎందు తప్పు చేసిన వాడు బ్రహ్మఘాతకి అంటే అర్థం అది. దాని ఎందు అపచారం చేసిన వాడు అంటే సర్వము స్వామి అని తెలుసుకోకుండా స్వామి గనక ఒక చోట సూటు బూటు వేసుకుని వస్తే స్వామిని గనక ఆయనకి ఆయన్నేమో సత్కరించి సన్మానించి ఆయనకేమో వంగి వంగి పాదాలకి నమస్కారం చేసి ఇంకో విధంగా వచ్చి ఏ చిరిగిపోయిన బట్టలు వేసుకుని వచ్చేసరికి వాళ్ళనేమో అదిలించి పక్కకి పంపించేసే తత్వం ఏదైతే ఉంటుందో ఇది బ్రహ్మఘాతకి తత్వం. ఈ విధంగా ఉంది నాయన అంటారు ఆయన. మన్ననతో పిన్న పెద్దల కన్నుల కానక భాగ్యమున్నదని గర్వముతో అన్నము పెట్టనివాడు హీనుడు దుస్సంధానుడు అంటారండి. డబ్బు ఉన్నప్పుడు నేను ఒక పని చేయగలిగినప్పుడు ఎవరికన్నా అన్నం పెట్టాలి అని అనుకున్నాడు. దీన్ని ఎన్నో విధాలుగా అర్థం చేసుకోవచ్చండి. అన్నం పెట్టడం అంటే ఒక నారాయణ సేవ పెట్టడం అనే కాదు, ప్రతిది అన్నం అండి. జ్ఞానభిక్ష కూడా అన్నమే, ఒక మంచి మాట చెప్పడం అన్నం, ఏ విషయం ఎలా చెప్పాలో అలా కరెక్ట్ గా చెప్పడం అది కూడా అన్నం పెట్టడమే. ఒకళ్ళకి అవసరమైతే ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెట్టాలి, డబ్బు కావాల్సిన వాడికి డబ్బు కావాలి, ఒక్కోసారి ఉద్యోగం కావాల్సిన వాడికి ఉద్యోగం ఇప్పించాల్సిన రావచ్చు, మీ ద్వారా జరగాల్సింది ఉంటే ఆ విధంగా జరుగుతుంది. ఈ విధంగా ఏది మీ ద్వారా పరమాత్మ చేయాలని అనుకుంటున్నారో అటువంటి సేవ చేయడానికి నువ్వు నీ అహంకారం అడ్డుపడుతుంటే, నీ అథారిటీ అడ్డుపడుతుంటే, నువ్వు నీ మనస్సు నీకు అడ్డుపడుతుంటే అటువంటి వాడు హీనుడు అన్నారండి. హీనుడు దుస్సంధానుడు అంటే ఇవన్నీ ఏంటంటే చెప్పడము మానవ జీవితం వచ్చిన తర్వాత ఆపర్చునిటీ వేస్ట్ చేసుకుని మిస్యూజ్ చేసుకోవడం అని స్వామి చెప్తారు. ఆ మిస్యూజ్ చేసుకునే తత్వం అని వీళ్ళందరూ కూడా చెప్తున్నారు. కాబట్టి మళ్లీ ఒకసారి మనం వెళ్లి స్వామి ఇచ్చిన మాట చెప్పుకుంటే, హృదయ భూమిని సాగు చెయ్యండి, మీ మనస్సు మడకగా గుణములే ఎద్దులు అన్నారండి స్వామి. మడక అంటే ఆ ఎద్దుల పైన పెట్టేది, అది మడకటండి. దానికి ఎద్దులు కట్టేశారట. ఎన్ని ఎద్దులు ఉంటాయండి? ఉన్నది మూడు గుణాలు, కానీ బండికి కావాల్సింది రెండు ఎద్దులు. మరి ఇప్పుడు ఏం చెప్తున్నారు స్వామి ఇక్కడ మనకి? తమో గుణం గురించి స్వామి అసలు మాట్లాడట్లేదు ఇక్కడ. చాగరస్వామి కూడా మాట్లాడలేదండి. ఆయన గుణాల గురించి మాట్లాడుతూ కృతిలో ఆయన అన్నారు, కలిలో రాజస తామస గుణములు కలవారి చెలిమి వదిలేస్తా అంటున్నాడు. తామస గుణం రజస రజోగుణాన్ని కూడా ఆయన కౌంట్ చేశారు. కానీ ఇక్కడ స్వామి ఏమంటున్నారంటే, నువ్వు ధర్మం చెయ్యాలి అంటే నీకు రజోగుణం కొంతవరకు కావాలి, కాబట్టి దాన్ని కొంతవరకు బ్యాలెన్స్ చేయి అక్కడ. కానీ సత్వగుణాన్ని పెట్టు పక్కన. ఈ రెండు ఎద్దులు పెడితే గనక నీకు చక్కగా బ్రహ్మ పదము అన్న పాత పైన, ఆ హైవే పైన నీ బండి నడుస్తూ ఉంటుంది. అయితే ఈ రెండు గుణాలని కట్టి పెట్టాలంటే నీకేంటి, మనస్సు, నీ మనస్సు, నీ ఆలోచనల సంపుటి ఏదైతే ఉందో దాన్ని మడకగా పెట్టు ఆ పైన. అది ఆ పాతలో వెళ్లడానికి దాన్ని నిర్దేశిస్తుంది. లేదు అంటే ఏం చేస్తుందంటే ఈ ఎద్దులు తలవైపుకు వెళ్ళిపోతాయి. అంటే అర్థం ఏంటంటే అండి, చాలాసార్లు మన సత్వగుణం వచ్చినప్పుడు కూడా మనకి జీవితం మీద ఒక విధమైన వైరాగ్యం కలుగుతుంది. ఏముంది ఏం చేసి కూడా ఏం లాభం అన్న ఒక భావం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మనసు మడకగా పెట్టడం అంటే జీవితం దేహం ఉన్నంత వరకు ఏ పని జరగాలో ఆ పని జరగాలి కాబట్టి కొంత రజోగుణము కొంత సత్వగుణము ఉండి మనస్సుని దూరం చేసేసుకోకుండా ఒక మోటివేషన్ ఒక ఇన్స్పిరేషన్తో చేస్తూ వెళ్ళాలి అని చెప్పడం. మనసు లేకపోతే ఇన్స్పిరేషన్ లేదండి. కాబట్టి ఇన్స్పిరేషన్ మనస్సుతో ద్వారా వస్తుంది కాబట్టి ఆ మనస్సును మడకగా పెడుతూనే ఆ మార్గాన్ని నిర్దేశించి వెళ్తూ ఉండడాన్ని స్వామి మనకు చెప్తున్నారు. ఈ హృదయ భూమిని సాగు చేయండి. ఎట్లా సాగు చేస్తావు? ఈ రెండు మడకగా పెట్టుకుని ఈ ఎద్దులతో దున్నుతావు, బానే ఉంది. అయితే అట్లా ఉండిపోతాయా? ఈ సత్వగుణము అనేది అప్పుడప్పుడు ఏమంటూ ఉంటుందంటే అండి, ఇది చాలా కష్టంగా ఉంది, ఈ ప్రపంచంలో మనుషులతో ఉండడం కష్టంగా ఉంది లాంటివి చెప్పి నేను వెళ్లి నేను ఒక్కడనే గనక నా రూమ్ లో ఉండిపోతాను, పూజ చేసుకుంటాను, భజన చేసుకుంటాను అని ఒకవైపు వెళ్ళడానికి ప్రయత్నిస్తాను. ఈ రజోగుణం ఏం చేస్తుంది, కొంత చేసేసరికి నేను చేస్తున్నా అహంకారంతో ఇంకా రెచ్చిపోయి ఇంకా ముందరికెళ్లిపోవాలని పక్కకెళ్లిపోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. ఈ రెండు ఈ విధంగా వెళ్తున్నప్పుడు స్వామి ఏమన్నారంటే, మూడోది ఉంది నైనా, అదేంటంటే నీ చేతిలో ఉన్న చలకోల, నువ్వు ఈ రెండూ కాదు, నువ్వు ఆ మనస్సు కూడా కాదంటున్నారు. ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది, నువ్వు రైతువి, నువ్వు కర్షకుడివి. ఆ కర్షకుడి చేతిలోనేమో ఆ రెండు ఎద్దులకి కట్టబడి మడక కూడా మనస్సు కూడా కట్టి నువ్వు మనస్సువి కాదు, నువ్వు నీ గుణాలు కాదు, వాటిని అన్నట్లు చేతిలో పట్టుకుని నడిపించే రైతువి నువ్వు. అందుకని నీ చేతిలో ఇంకోటి ఇచ్చా నేనేం తెలుసా, వివేకము అన్న చలకోల. అప్పుడప్పుడు ఈ ఎద్దు ఒకవైపు వెళ్తే, ఈ ఎద్దు ఒకవైపు వెళ్తే కొంచెం అదిలించి కొట్టు వాటిని ఆ చలకొలతో. వివేకంతో చెప్పు, చా అది మనకు అనవసరం, ఇట్రా ఏదైతే పని స్వామిచ్చారో ఆ పనిలో దున్ను, నీ హృదయాన్ని దున్ను. ఇదంతా పని, నువ్వు ఏదనుకుంటున్నావు ప్రపంచంలో పని చేయడం కాదు, నీ హృదయాన్ని మాత్రం నువ్వు దున్నుకుంటున్నావు, దీన్ని సాగు చేస్తున్నావు అంతే. ఇక్కడ నీ మనస్సు హృదయం సాగైన తర్వాత ఈ పని నీవు ఉండమన్నా ఉండదు, పని చేయాల్సిన అవసరం నీకు లేనప్పుడు ఒక్క సెకండ్ కూడా ఈ పని నీకు స్వామి పెట్టరు, ఏ పని ఇవ్వాలో అదే పని ఇస్తారు. కాబట్టి ఈ పని నీకు ఇంకా ఉంది అంటే అర్థం ఏమిటంటే ఇక్కడ సాగు చేయాల్సింది ఉంది హృదయం ఇంకా, కాబట్టి అందుకని ఈ పనిలో పెట్టారు, ఈ పని ద్వారానే అవుతుంది. అందుకని అటు ఇటు ఎద్దులు వెళ్తుంటే వాటిని గమనించి ఆ గుణాలని కొంచెం వివేకం ఉన్న చెలకోల చేసిన ఏంటంటే, విశాలంగా ఉంది హృదయం అండి, నువ్వు ఏదో ఇప్పుడు అనుకుంటున్నావు, ఎన్నో జన్మలుగా వస్తున్నా దీన్ని, ఎన్నో కలుపు మొక్కలు ఎక్కడెక్కడో ఉన్నాయి ఈ పంట భూమి, దీన్ని మొత్తము చేయడానికి నీకు ఇప్పుడు మాత్రం కొంత కనబడుతోంది, ఇక్కడితో అయిపోతుంది అనుకుంటున్నావు, చేస్తూ ఉండాలి రాయన. అందుకనే జీవితం ఇవ్వబడింది 70 ఏళ్ళో 80 ఏళ్ళో, జీవితం తుది వరకు వెళ్లే సాధన ఇది, కంటిన్యూస్ గా వెళ్తే. కాకపోతే ఇందులో ఎంతో ఉత్సాహం ఏమిటంటే, ఎంత దాన్ని సాగవుతూ ఉంటుందే అంత అక్కడ స్వామి ప్రకటమైపోతూ ఉంటారు. స్వామి ప్రకటమైపోతున్నప్పుడు ఆల్రెడీ ఎంతో లైట్ వచ్చేస్తోంది హృదయంలో, నీకు డార్క్నెస్ లేదు ఇక్కడ, కాబట్టి అదే ఉత్సాహంతో ఇంకా ముందరికెళ్తూ ఉంటావు. కాబట్టి చివరికి కూడా అంపశయ్య మీద కూడా భీష్ముడు నేర్చుకోవాల్సి వస్తుంది, అది గుర్తుపెట్టుకోవాలండి. మనం సాధనా మార్గంలో మనకు అయిపోయింది అని అనుకోవడానికి ఏమీ లేదు, అంపశయ్య మీద కూడా కృష్ణుడు భీష్ముడికి నేర్చుకోవాల్సి వచ్చినప్పుడు మనం ఎంత, మనం ఎందుకు నేర్చుకోకూడదు, మనకి ఎంతనా సాగు చేయాల్సింది ఉంది. కాబట్టి ఒక ఉత్సాహం, స్వామి చెప్పారు సాధనలో ముఖ్యమైనది ఉత్సాహము, నిరుత్సాహపడేదేం లేదు ఇక్కడ. కాబట్టి మళ్లీ వెళ్లిపోతే ఫస్ట్ చరణంలో ఆ నిరుత్సాహం లేకుండా స్వామి ఏమంటున్నారంటే, మానవ ధైర్యం మంచి ఎరువు, సత్యము ధర్మము ఈ రెండు మనకి మోస్ట్ ప్రాక్టికల్ వాల్యూస్ అండి. వీటిని ఏదో మనం సత్యధర్మ శాంతి ప్రేమలో అని ప్రతిసారి నోటితో అనడం కానీ, లేకపోతే వీటిని లౌకికమైన విలువలుగా గాని అనుకోవడం మనకి తప్పు. ఇవి దివ్యమైన విలువలు, ఇది మానవ శరీరం ద్వారా ఆత్మతత్వం వెలిగింపజేసే విలువలు. కాబట్టి ఆ విలువల్ని మనలో ప్రకటించుకున్నప్పుడు ఈ జీవితం మనకి పరిపూర్ణమవుతుంది అని చెప్పడానికి స్వామి ఈ విధంగా ఒక పాట ద్వారా మర్మగర్భంగా ఎన్నో విషయాలు మనకి చెప్పారు. కాబట్టి వాటి ద్వారా చూసుకుంటున్నాము. ఇంతవరకు మనం సత్య ధర్మము అన్న ఈ రెండు విలువల్ని స్వామి ఇచ్చిన పాటలు చరణాల ద్వారా చూసుకుంటున్నాం.
ఇంత చక్కని ప్రసంగం ద్వారా ఎన్నో మంచి భావాలను మాతో పంచుకున్న శివకుమార్ గారు, మీకు శ్రోతలందరి తరఫున ధన్యవాదాలు. శ్రోతలందరూ వింటూ ఆనందించారు కదూ. రాబోయే కార్యక్రమాలలో మిగిలిన అంశాలపై తరువాయి ప్రసంగాన్ని మీరు విననున్నారు. ఇంతటితో ఈనాటి మన శ్రీ సత్యసాయి దివ్య సందేశజరి కార్యక్రమాన్ని ముగిస్తూ సాయి ప్రసాద్ మీ నుండి సెలవు తీసుకుంటున్నాడు. అన్యదా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ, తస్మాత్ కారుణ్య భావేన రక్షరక్ష సాయిశ్వర, హరిహి ఓం తత్సత్. శ్రీ సాయిశ్వరార్పణమస్తు. ప్రస్తుతం ప్రశాంతి నిలయంలో సమయం 4:22. రేడియో సాయి గ్లోబల్ హార్మోనికి ట్యూన్ అయ్యుండండి. జై సాయిరాం.